5-6 వచనాలు రవి టీచర్ గారు.
ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. మత్తయి సువార్త 6:5-6 వచనాలు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్.
7-8 వచనాలు ఏఎస్ఐ మేరీ గారు.
మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాటలడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుతున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను.
9-10 వచనాలు బాబు.
కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి, ప్రలోకముందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక.
11-12 వచనాలు నవనీత హైదరాబాద్.
మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు.
13-14 వచనాలు అడ్కాన్షియల్ వ్యూహం.
సార్ వందనాలు సార్. మరి శోధన లేక విష్ణుడి మమ్మల్ని తప్పించుము, మనుషుల అపరాధములను మీరు క్షమించిన కదా, మీ పరలోక తండ్రి మీ అపరాధములను క్షమించును. సార్ వందనాలు సార్.
మీ వాయిస్ లోలో ఉంది వ్యూహం, చెక్ చేసుకోండి. 15 వచనం అమరావతి.
అన్న ప్రజలడమ్మా, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడలా మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు.
ఒక మాట ప్రార్థన చేద్దాం. తల్లు వంచండి. పరిశుద్ధమైన తండ్రి, దైవం రక్షక, మీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన ఈ దినం 17వ తేదీని బట్టి మీకు వందనాలు. ఉపవాస దినంగా ప్రతి శుక్రవారము నాయన ఏకాగ్రతతో మీ సన్నిధిలో పట్టుదలతో గడుపుతూ ఉండక మీరు చేస్తూ ఉన్న ఆశ్చర్య కార్యాలకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. లాస్ట్ వీక్ విశాఖ 4 వార్షికోత్సవంలో మీ మహిమను కనపరిచారు. ఈ వారం కూడా గుంటూరు 4 వార్షికోత్సవంలో మీ సహాయం కోరుకుంటూ మీ పాదాల దగ్గరికి వచ్చాం. ప్రత్యేకించి ఈ బైబిల్ స్టడీ విధానాలు మీరు మాకు నేర్పిస్తున్నందుకు మీకు వందనాలు. గ్రూప్ బైబిల్ స్టడీని బట్టి మీకు వందనాలు. ఈ ప్యాసేజ్ మీద లోతైన అవగాహనలోకి మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. అయ్యో ఈ ప్యాసేజ్ని ప్రభు పూర్తిగా ప్రభు మేము అర్థం చేసుకొని ముగించుకోవడానికి ఆశపడుతూ ఉండగా మా డిస్కషన్ మాకును వచ్చిన వారందరికీ దీవెనకరంగా మీరు మార్చండి. ఆత్మదేవ, మీరు ఈ గ్రంథానికి కర్త, మీరు ఆలోచనకి కర్త, మీరు మా అందరితోటి ప్రభు మా అందరికి ప్రయోజనకరంగా ఈ బైబిల్ స్టడీని మీరు ఉంచి మన వేడుకుంటూ వచ్చిన వారికే స్థుతి బలపరచండి. రావలసిన వారి మీద మీరు కనికరి పడండి. ఈ సాయంకాలం నూతన సహవాసంగా ప్రభా మీకు అందిన సంగారెడ్డి డిఎఫ్జే ప్రారంభమవుతూ ఉండగా ఆ ప్రతిష్ట ఆరాధనకు సిద్ధపడుతుండగా మీరు మాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభు నామంలో వందనాలు. ఈ ప్యాసేజ్ మీద ఇది 4వ బైబిల్ స్టడీ, అంటే మనం గంట సమయాన్ని కేటాయిస్తాం కాబట్టి రెగ్యులర్గా ప్రతి పోర్షన్కి 2-3 గంటలు పడుతుంది. ఈ పోర్షన్కి 4 గంటలు పట్టినట్లేక అయితే ఈరోజు మనం ఎట్టి పరిస్థితులను ముగించాలి కాబట్టి మీరు సమయాన్ని తీసుకోకుండా త్వరగా మౌనంగా ఉండకుండా మాట్లాడాలని చెప్పి స్టడీ టీమ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లాగే పార్టిసిపెంట్స్ కూడా ఏదైనా మీరు మీ డౌట్లు మీ స్టడీ చేసిన విషయాలు చెప్పాలనుకున్నప్పుడు చాట్ బాక్స్ లో మీరు తెలియజేయాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మనం ఈ ప్యాసేజ్ నుంచి ఆల్మోస్ట్ డిస్కషన్ లో ఉన్నాం. అందులో ఒక ఈ డిస్కషన్ క్లారిటీ రావట్లేదు అన్న ఉద్దేశంతో వచ్చిన వెంబడి వచ్చిన డిస్కషన్ ప్రారంభించాం. 5వ వచనం నుంచి 11వ వచనం వరకు వచ్చిన వెంబడి వచ్చిన డిస్కస్ చేశాం. అందులో నిరాజ్యము ఇప్పుడుందా రాబోతుందా అన్నది డిస్కస్ చేశాం. అనదిన ఆహారము అంటే ఆత్మీయ ఆహారము భౌతిక ఆహారం అన్న విషయం డిస్కస్ చేశాం. ప్రార్థనలో వేషధారణ అంటే ఏమిటి అన్నది మనం, వేషధారణ కొరకు మనం 5వ వచనం నుంచి మనం మాట్లాడుకున్నాం. 6వ వచనంలో రహస్య ప్రార్థన గదిలోకి వెళ్ళి చేయాలా, వేరేగా కూడా చేయొచ్చా, మదిలో కూడా రహస్య ప్రార్థన చేయొచ్చా అన్న విషయాన్ని డిస్కస్ చేశాం. ప్రార్థన ఎవరికి చేయాలి అన్న మాట కూడా మనం డిస్కస్ చేశాం. తండ్రికి చేయాలి, ఆత్మ సహాయంతో చేయాలి, కుమారుని నామంలో చేయాలి, ముగ్గురు పాత్ర కూడా ఉంది అని చూస్తాం. సో ప్రార్థనలో వ్యర్థమైన మాటలు అంటే ఏంటో మనం చూసాం. అన్ని జనుల ప్రార్థనలు మన ప్రార్థనలకు తేడా. బైబిల్ చదవకుండా చేసే ప్రార్థన ఖచ్చితంగా అన్ని జనుల ప్రార్థనలాగే ఉంటుంది. విస్తరించి మాట్లాడుట అన్న మాట మీద కూడా మనం స్టడీ చేశాం. అంటే విస్తరించి మాట్లాడొద్దు అన్నాడు కాబట్టి ఎక్కువసేపు ప్రార్థనలో గడపకూడదా అన్న మాట కూడా డిస్కస్ చేశాం. ఎక్కువసేపు కొరకు టైం డ్యూరేషన్ కొరకు కాదు కానీ రిపిటేషన్స్ కొరకు, అడిగింది అడగటం అన్నది కాదు అని మనం స్టడీ చేశాం. 8వ వచనం నుంచి అడక్కమునుపే అవసరాలు తెలుసు అని రాయబడ్డప్పుడు ఇంకా అడగడం దేనికి, ఎందుకు అడగాలి, అడగాల అంటే అడగాలి, ఆయన ఆజ్ఞాపించాడు కట అడగాలి. అది ప్రార్థన చేయటం, దేవుడితో సహవాసం అన్న విషయాలు కూడా మనం చూసాం. తర్వాత ఇతరులు కొరకు అడగాలన్న విషయాలు కూడా చూసాం. నీ నామం పరిశుద్ధపరచబడును గాక అన్నప్పుడు గత స్టడీలో దేవుడి నామం మహిమపరచబడాలి, పూజింపబడాలి, ఆరాధించబడాలి, స్తుతించబడాలి అని దీనికి అర్థం అని మనం స్టడీ చేసాం, డిస్కస్ చేసాం. నీ రాజ్యం వచ్చాక అది ముందే మాట్లాడాం. నీ చిత్తం పరలోకము నెరవేరుతున్నట్లు భూమి మీద నెరవేరాలి. ప్రార్థన మాత్రమే కాదు మనం దాని కొరకు పని కూడా చేయాలని మీరు మాట్లాడారు. అనుదిన ఆహారము కొరకు ఇది కనీస అవసరాలు, దిన అవసరాలు, లాంగ్ నీడ్స్ కాదు, వాంట్స్ కాదు, కోరికలు కాదు, అవసరాలు, అనుదిన అవసరాలు, కనీస అవసరాల కొరకు మనం అడగాలి అని, మన ప్రార్థనలో మన అవసరాలు పరిమితంగా ఉండాలి అని కూడా మనం చూసాం. ఇక మనం మిగతా వాక్యాల మీద 12వ వచనం నుంచి 15వ వచనాలు 5 వచనాలు మిగిలి ఉన్నాయి. 5 వచనాల మీద మీరేమైనా స్టడీ చేస్తుంటే వాటిని మీరు ప్రజెంట్ చేయండి. మీకు అర్థం కాని విషయాలు ఉంటే మీరు అడగండి. అందుకే బైబిల్ స్టడీలో అర్థం కాలేదు అన్న మాట దగ్గర మాకు చాలా సోర్సెస్ ఉన్నాయి. సజీవవాహిని కూడా ఉంది అందుబాటులో ఉన్నది కాబట్టి, 4 వారాలు అయ్యింది కాబట్టి మీరు స్టడీ చేసిన విషయాలు ప్రజెంట్ చేయడం బాగుంటుంది. స్టడీ చేసిన అర్థం కాలేదు, స్టడీ చేసిన క్లారిటీ రాలేదు అన్న విషయాలుంటే డిస్కస్ చేయొచ్చు. ప్రధానంగా పక్క వాళ్ళ ప్రశ్నలు మీరు అడగడం కాదు కానీ మీకు చదువుతా ఉన్నప్పుడు, ధ్యానిస్తా ఉన్నప్పుడు మీకు అర్థం కాలేదా, మీకు అర్థమయ్యాయా, అది మీరు ప్రజెంట్ చేయడం బాగుంటుంది. పక్క వాళ్ళ కోసం అడగొద్దు, మీకోసం మీరే మాట్లాడండి, స్టడీ టీం మాట్లాడండి. తర్వాత పార్టిసిపెంట్స్ చాట్ బాక్స్ లో మీరు యాక్టివ్ గా ఉండొచ్చు. 11 చదివాం మనం. 12వ వచనం నవనీత చదివినట్టుంది. 12వ వచనం మీకు అర్థమైందా నవనీత?
సార్ చెప్పనా సార్?
మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. అంటే రుణములు అంటే పాపలు కదా సార్, అయితే అవి ఒప్పుకోవాలి. ఒకవేళ అనుకోండి మనం పాప వేరే వాళ్ళ రుణాలను మనం క్షమించాలి, లేకపోతే దేవుడు మన రుణాలను క్షమించడు. అయితే కీర్తన 66:18 ప్రకారం మన మనసులో పాపం పెట్టుకొని ప్రార్థన చేసినా అది వ్యర్థమే కదా సార్. అంటే వేరే వాళ్ళ పాపాలను మనం క్షమించకపోతే మన పాపములు క్షమించ, అట్లా మన మనసులో ఏ లోపం లేకుండా ఉండాలి సార్.
కాదు, నువ్వు పాయింట్ చెప్పు, అవసరమైతే ఎక్స్ప్లెనేషన్ అడుగుతా. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు, మాకు అవసరమైతే ఎక్స్ప్లెనేషన్ అడుగుతా. నువ్వు మాట్లాడిన దాంట్లో రుణాలు అంటే పాపాలు అన్నావు, రుణాలు అంటే అప్పులు అన్న కూడా అనుకోవచ్చు. నువ్వు పాపాలు అంటావా అప్పులు అంటావా?
రుణాలు అంటే అప్పులు కూడా అని అనుకోవచ్చు కదా సార్.
రెండు అనుకోవచ్చు అంటావు, ఇక్కడ ఏమనుకోమంటావు మరి?
రుణం అంటే అప్పు అని నేనైతే రెండని అనుకుంటున్నా సార్.
నువ్వు రెండు అనుకుంటున్నావు, అక్కడ ఒకసారి ఆదు. మిగతా వాళ్ళు మాట్లాడండి, ఎలా తీసుకుందాం? రుణస్థులు అంటే రుణాలు అంటే బాకీ ఉన్నారు అప్పులు ఉన్నారని తీసుకుందామా, లేకపోతే పాపాలు చేశారని తీసుకుందామా? ఎట్లా పాపాలని తీసుకోవడానికి ఆస్కారం ఉంది ఇక్కడ? మీరు మాట్లాడండి మిగతా వాళ్ళు. మిగతా వాళ్ళు మాట్లాడండి. మిగతా అన్మ్యూట్ చేశారా, మీట్ లో పెట్టేశారా?
సాధారణంగా అప్పుల కిందకే వస్తాయి సార్, అప్పుల కిందకే తీసుకుంటాం.
సరేమ్మా, అరుణాలు అంటే అప్పులే, కానీ ఇక్కడ అప్పులుగా తీసుకుందామా పాపాలుగా తీసుకుందామా రెండు తీసుకుందామా, ఏదో క్లారిటీ చెప్పండి. నేను అప్పులు అనుకుంటున్నాను అన్నారు అనుకో, కొండ బదులు కొట్టినట్టుగా ఉంటది. ఏదో ఒక స్టాండ్ కి రండి. మీరు ఎలా తీసుకుంటున్నారు ఇక్కడ, అప్పులుగా తీసుకుంటారా?
అలాగే తీసుకోవాలి సార్, అప్పుల కిందే తీసుకో.
అప్పులు అని అంటారు, అప్పులు అని అంటున్నారు, బాగుంది.
బ్రదర్ నేను అప్పులుగా తీసుకోవడం లేదు, కానీ ఇప్పుడు మనము ఆధ్యాత్మిక జీవితంలో ఎవరిపైనా ఆశయ ద్వేషము కక్షలు ఇట్లా మన పైన కలిగి ఉంటారు కొంతమంది. కలిగి ఉన్నప్పుడు మనం వాళ్ళలాగా మనం కక్షలు పెంచుకోవటం, వాళ్ళపైన పగ పెంచుకోవటం, ఆశయ పెంచుకోవటం ఇవన్నీ లేకుండా మనం ప్లెయిన్ గా ప్రభువు ఎలా జీవించాడు, ఎలా మాదిరికరంగా జీవించాడు, అలాగా జీవించాలని నేను అనుకుంటున్నాను. అయితే అప్పులుగా నేను తీసుకోవటం లేదు, నేను తప్పిదాలుగానే తీసుకుంటాను. మన పైన వ్యతిరేకంగా ఉండే వాళ్ళను క్షమించాలనేటువంటి మనసు కలిగి ఉండాలని నేను తీసుకుంటున్నాను.
ఓకే, ఒకరేమో అప్పులు అన్నారు, ఒకరేమో పాపాలు అన్నారు, ఒకరేమో రెండు అన్నారు, బాగుంది. ఈ పార్టిసిపెంట్స్ ఏమంటారు ఒకసారి చూస్తాను, వాళ్ళ మాటలు కూడా మాకు అర్థమవుతాయి. సుధాకర్ అంటాడు పాపాలు అంటున్నాడు, రాములేశేఖర్ అంటారు అప్పులు మాత్రమే అని అంటాడు, అబ్రహం గారు అవి పొరపాట్లు, మిస్టేక్స్, అవి పాపాలు కాదు మన పట్ల చేసిన పొరపాట్లు, మిస్టేక్స్ అని అంటాడు, బాగుంది బాగుంది. బాగుంది. స్వామి అన్న పాపాలు అని అంటాడు, జోసప్ పాపాలు అంటాడు, నవనీత అప్పులు అంటుంది, జ్యోతి ఆనంద్ గారు అపరాధాలు అంటున్నాడు, అప్పులు తప్పులు అపరాధాలు అన్నారు కళ్యాణ ప్రసాద్ గారు. రాస బాగుంది, అప్పులు తప్పులు పాపాలు 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 అంటే ఇదేమవుద్ది అంటే మీకు ఏం తీసుకోమంటారు, మీ ఇష్టం, మీరు ఎలాగన్నా మాట్లాడతారు, మీకు లాజిక్లు ఏం అక్కర్లా, మీకు అక్కడ లింకులు ఏం అక్కర్లా, ఎలా మాట్లాడినా తీసుకోవాలి, తీసుకోకపోతే మళ్ళీ పౌరుషాలు వస్తాయి. అందుకే బైబుల్ స్టడీ రూల్ ఏంటంటే జనరల్ గా తీసుకోవడానికి ఏదో ఒక బేస్ ఉండాలి, ఏదో ఒక బేస్ ఉండాలి. ఇక్కడ మనకున్న బేస్ ఏంటంటే కింద వాక్యాల్లో అపరాధాలు అని రాయబడింది. ఇక్కడ రుణాలు అన్న మాట దగ్గర కింద అపరాధాలు, మనుషుల అపరాధాన్ని మీరు క్షమించినడలా మీ పరలోకపు తండ్రి మీ అపరాధాలను క్షమించను. అపరాధాలు అని రాయబడింది. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చదువుతా ఉన్నాను. Forgive us our debts as we also have forgiven, left remitted, let go of debts. ఇక్కడ have given up resentment against our debtors. తర్వాత 14 వచనం, trespasses their reckless and willful sins, leaving them, letting them go, giving up resentments. Your heavenly father also will forgive you. ఇక్కడ trespasses కొంచెం మనకి కనిపిస్తుంది ఏంటంటే పాపాలు అన్న మాట వాడచ్చు, కానీ నేరుగా కనబడుతున్న మాట మనం అది ఏదన్నా వచ్చినప్పుడు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లోకి వెళ్ళటం, అక్కడ ఉన్న లింకులు చూడడం అవసరం. సో రుణాలు అన్న మాట దగ్గర అప్పులు అన్నట్టుగా తీసుకోవడం అక్షరార్థం, ఎప్పుడైనా అక్షరార్థం తీసుకోవడం మంచిది. అప్పులు అన్నప్పుడు మనకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు, మన డబ్బులు తీసుకున్న వాళ్ళు, మన దగ్గర ఏమైనా చేసిన వాళ్ళు అన్నట్టు తీసుకోవడానికి బాగుంది. అట్లాగే అపరాధాలు అన్నకాడ ట్రస్పాసెస్ అతిక్రమాలు, ఇందాకలు ఎవరో వాడారే మాట, మిస్టేక్స్, మన పట్ల చేసిన మిస్టేక్స్, అట్లా తీసుకోవడానికి బాగుంది. సో మోర్ ఓవర్ ఇక్కడ కనబడుతుంది, లిటరల్ గా తీసుకుందాం, రుణాలు అన్నకాడ అప్పులు అని వస్తుంది, అపరాధాలు అన్నకాడ మిస్టేక్స్ పాపాలు అని వస్తుంది. కాబట్టి అక్కడ ఉన్న దాన్ని మనం తీసుకోవడం బాగుంటుంది. రాజా రమేష్ చాలా చక్కటి వాక్యాన్ని కోట్ చేశాడు, సేమ్ కాంటెక్స్ట్ ఇంకా బాగా అర్థం కావడానికి. ఒకరు చదవండి, లూకా సువార్త 11వ అధ్యాయము, లూకా సువార్త 11వ అధ్యాయము 4వ వచనం.
మేము మాకు వచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించుచున్నాము కనుక మా పాపములను క్షమించుము.
ఇక్కడేమంటావు అమరావతి, నువ్వు చదివిన వాక్యంలో ఏమర్థమైంది?
అంటే ఇక్కడ పాపముల గురించి చెప్పబడుతుంది కదండి.
ఇక్కడ పాపాల గురించిన ప్రస్తావన ఉంది, మనం చదివిన మత్తయి సువార్తలో పాపాలు అని లేదు, అపరాధాలు అని ఉంది, రుణాలు అని ఉంది. అదే కాంటెక్స్ట్ లూకా సువార్త రాసినాడు పాపాలు అని కూడా వాడాడు. ఇక్కడ 14వ వచనంలో అప్పులు ఉన్నట్ట లేనట్టమ్మా, ఈ లూకా 11:4లో అప్పులు తీసుకుందామా వద్దా?
తీసుకుందామన్నా, అంటే మాకు వచ్చి అన్న ప్రతి వారిని క్షమించుకున్నాము.
అది నేను అదే అంటాను, బేస్ ఉండాలి. ఇక్కడ కూడా ఆ పదం వాడబడింది, మాకు వచ్చి ఉన్నా అంటే మాకు అప్పు ఉన్న వాళ్ళని మేము క్షమిస్తున్నాం, రుణస్తులు క్షమిస్తున్నాం. అంటే పాపం చేస్తే క్షమిస్తున్నాం కాదు, మా పాపాలు క్షమించి మాత్రమే కాదు, మన పట్ల మనకు చాలా ప్రాముఖ్యమైన డబ్బు, పాపాలైనా క్షమిస్తాం కానీ అప్పులు క్షమించడం చాలా కష్టం. మనం తప్పులను క్షమిస్తాం కానీ అప్పులు క్షమించాం, ముక్కు పిండి వసూలు చేస్తాం. అక్కడ పోనీ సారీ అంటే కుదరదు, డబ్బులు తీసుకుని సారీ అంటే ఒప్పుకుంటాం. అలా కాకుండా ఏదో చేయి తగిలింది, కాలు తగిలింది, నోరు జారాడు, సారీ అన్నాడు, పర్లా. డబ్బులు తీసుకుని సారీ అంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పేది లేదు, గల్లా పెట్టుకొని కోర్టు దాకా లాగుతాం, పోలీస్ స్టేషన్ లాగుతాం. నాకు మళ్ళీ నేను మళ్ళా మాట్లాడుతున్నాను, ఇక్కడ డబ్బులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. డబ్బులు వదిలేసుకోవడం, ఇచ్చేయడం, క్షమించడం కోసం కూడా మాట్లాడుతున్నట్టుగా తీసుకోవటం నేరుగా ఉంది, దాన్ని మీరు మనసు పెట్టాలి. ఏమంటావు నవనీత? యాక్చువల్లీ నువ్వు అవి ప్రస్తావించావు, రెండు తీసుకు, ముందు పాపాలు అన్నావు ఆత్మీయురాలు కాబట్టి మేము కొంచెం కాదు కదా అన్నప్పుడు అప్పులు కూడా అన్నావు, ఇప్పుడేమంటావు?
తీసుకుంటాను సార్ అప్పులని.
అప్పులో కూడా తీసుకుంటాను. అది చాలా కీలకమైంది, అప్పులు క్షమించమన్నది మా ఉద్దేశం కాదు. ఓకే, చాలా సంతోషం. ముందుకెళ్దాం మరిక. ముందుకెళ్దాం, 12వ వచనం మీద మనం మాట్లాడాము. తర్వాత 13వ వచనం, 13వ వచనం మీద యోహాన్ నీ పోర్షన్ 13. ఏమన్నా డౌట్ ఉందా? 13, 14లో డౌట్ ఉందా? నీకు బాగా అర్థమైందా?
సార్ వందనాలు సార్.
యోహాన్
మమ్మల్ని అంటే దుష్టుడు ఎప్పుడు మనల్ని శోధనలోకి పడేయాలని చూస్తాడు సార్, కానీ దేవుడు వాటి నుండి తప్పేయాలని చెప్పి మనం దేవునికి ప్రార్థన చేస్తాం సార్.
ఓకే,
వాడు ఎప్పుడు అదేనా?
అదే, దుష్టుడు మనల్ని పడకూడదామని ట్రై చేస్తా ఉంటాడు, మనం దానికోసం ప్రార్థన చేస్తాము. ఓకే,
ప్రతిరోజు
ప్రతిరోజు దానికోసం ప్రార్థన చేయాలి. ఓకే, 14 కూడా నీది కదా, 14లో ఏమైనా డౌట్లు ఉన్నాయా? 14 మీద ఏమన్నా క్లారిటీ ఉందా?
అంటే అది 14 గంటే కన్నా మన మనుషుల అపరాధములను మీరు క్షమించిన వెడల మీ పరలోకపు తండ్రి కూడా మీ అపరాధాలు క్షమించును. అంటే అవును, మనము అదేనా, మనం ఇతరులను మనం క్షమిస్తే కన్నా పరలోకపు తండ్రి కూడా మన అపరాధాలు క్షమిస్తాడు అన్నట్లే.
ఓకే, రైట్. యోహాను తన 2 వాక్యాల మీద ఆయనకి క్లారిటీ ఉంది. స్టడీ టీమ్, మీరేమైనా డౌట్లుంటే అడగండి, మీరేమైనా మీ స్టడీస్ పెట్టాలనుకుంటే పెట్టండి, మాట్లాడండి. స్టడీ టీంకి ఇంకేం డౌట్ లేవు అని అనుకుంటున్నాను. ఇందులో మీకేం డౌట్ లేకపోతే నాకు డౌట్ ఉంది. అందుకే మనుషుల అపరాధాలు క్షమిస్తే పరలోకపు తండ్రి మీ అపరాధాలను క్షమించును. అందుకే దేవుడు నన్ను క్షమించాలంటే నేను పక్కన క్షమించాలి అన్నదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నేనేమంటాను, దేవుడి దగ్గర ఏమైనా అపచారం చేశాను, నేను దేవుడికి సారీ చెప్తాను, అయ్యా నన్ను క్షమించు అంటాను, బాగానే ఉంది. పక్కోడిని నేను క్షమిస్తే ఆయన నన్ను క్షమించడం ఏంటి? పక్కోడికి ఆయనకి ఏంటి కనెక్షన్? ఇక్కడ మీరేమన్నా మాట్లాడతారా?
అయ్యా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలనేటువంటిది చెప్పబడినటువంటి వాక్యం ప్రకారం చూసుకున్నట్లయితే మరి ప్రేమలో మాత్రమే మనం వచ్చి ఉండాలి. మరి పక్కవారిని కూడా మన వలే ప్రేమిస్తేనే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తారు. దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు ఎదుటి వారిని.
అదే ప్రశ్న, ఎందుకు అట్లాగా దేవుడు నాకు నా పట్ల చేసినవి ఒప్పుకోండి అంటే ఒప్పుకుంటాం, బానే ఉంది, క్షమిస్తానంటే బానే ఉంది. కానీ పక్కోడు చేసిన దాన్ని క్షమించడానికి, నన్ను క్షమించడానికి ఏంటి లింక్ ఏంటి?
దేవుడు ప్రేమమయుడు కాబట్టి ఆ ప్రేమను మనం కూడా ఇతరులకు పంచి క్షమించాలి. అది ఆజ్ఞ, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి, మన వలెనే ప్రేమించాలి తప్ప అదే విధంగా క్షమించాలి అనేటువంటి విషయం కూడా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవునికి మనం దేవునికి విధేయత చూపాలి, చూపడం జరుగుతుంది. క్షమించడంలో దేవునికి మనం విధేయత చూసినట్టు అవుతుంది.
బైబిల్లో ఉంది, చాలా చోట్ల ఉంది, అది అర్థమైంది. నా ప్రశ్న ఏంటంటే లింక్ ఏంటి? ఆయన నన్ను క్షమించడానికి నేను మనిషిని క్షమించాల్సిన అవసరం అని అంటున్నాడు, ఎందుకు లింక్ పెట్టాడని అడుగుతున్నాను. మిగతా వాళ్ళు మాట్లాడండి. మనుషులు క్షమించడానికి దేవుడు మనల్ని క్షమించడానికి ఎందుకు లింక్ పెట్టి మాట్లాడుతున్నాడు ఆయన?
ఆయన కృపడు కాబట్టి, ఆయన క్షమించే గుణం కాబట్టి మనం ఆయనలాగే జీవించాలన్నది.
మరలా రిపీట్ చేయండి.
ఆయన కృపమైన అంటే క్షమించే గుణం ఆయనలోనే ఉంది కాబట్టి ఆయన మనం ఆయన స్వరూపంలో మనం ఉన్నాం కాబట్టి అలా ఉండాలి, క్షమించి కూడా మనకు కూడా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాం బ్రదర్.
ఇదేదో విచిత్రంగా ఉంది, దేవుడు క్యారెక్టర్ అది క్షమించటం, ఆ క్యారెక్టర్ మనలో కూడా రావాలి అని ఆయన కోరుకుంటున్నాడు అని బాబు మాస్టర్ గారు అంటారు. దీనికి ఏమైనా మీరు వాక్యాన్ని ఆధారంగా ఏమైనా చెప్పగలుగుతారా, ఏమైనా వాక్యాన్ని లింక్ చేయగలుగుతారా? మీ స్టేట్మెంట్ డిఫరెంట్ గా ఉంది, దానికి మేము తీసుకోవాలంటే కొంచెం ఏమైనా ఫలానా రీజన్ అండి అని మాట్లాడితే బాగుంటుందేమో, ఉంటే చెప్పండి. బాగుంది, మీరు చెప్పింది డిఫరెంట్ గా ఉంది, కొంచెం ఆలోచింపు చేసేదిగా ఉంది, వాక్యం ఉంటే ఇక బలంగా స్టాంప్ వేసినట్టుగా ఉంటుంది. ఇంకెవరైనా మాట్లాడచ్చు. ఎందుకు మనుషుల్ని క్షమించడానికి, దేవుడు క్షమించడానికి లింక్ ఏంటి? మాట్లాడతారా? ఇంకా ఏంటి, దేవుడు ప్రేమమయుడు అన్నారు. దేవుడు ప్రేమ మనలో కూడా కనబడాలి, మనం ఆయన పొలుకులోకి రావాలని అంటున్నారు.
నవనీత, బ్రదర్ గారు చెప్పినట్లు ఆయన స్వరూపంలోకి రావాలి, ఆయన గుణాలు లేకపోతే మనం కూడా అలా ఏమంటారు, ఆయన రాజ్యం వచ్చినప్పుడు సరిగ్గా ఉండలేం కదా సార్.
ఆయన గుణాలు లేకపోతే
ఇదే సార్, ఆయన గుణం లేకుండా ఇంకా మనలో పాపం ఉన్నది అనుకోండి, మనం ఎలా
ఎత్తబడతాం?
క్రీస్తు స్వరూపంలోకి రావాలి సార్.
అదే అమ్మా, యేసుక్రీస్తు స్వరూపంలోకి రావాలి అని అంటాం. యేసుక్రీస్తు ప్రభు స్వరూపం క్షమాపణ, కాబట్టి మనం క్షమించాలి అని అంటాం. అలా లేకపోతే ఆయన దగ్గర ఉండలేము, ఆయన దగ్గరికి వెళ్ళలేము అంటాం, అంతేనా? ఓకే, చాలా చక్కగా మీరు స్టడీ టీమ్ రిఫరెన్స్లు చెప్పలేకపోతున్నా, ఈ మెంబర్స్ చెప్పగలుగుతున్నారు, చాలా చక్కగా మాట్లాడుతున్నారు. అందులో ముందటి అధ్యాయం ఉపేంద్ర అంటాడు, 5వ అధ్యాయం చదవండి అని అంటాడు. 5వ అధ్యాయంలో ఏముంది? 5వ అధ్యాయంలో 44వ వచనం 48వ వచనం ఒక చదవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44, 48 చదవాలి.
నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందరిని మీ తండ్రికి కుమారులు అయిండినట్లు మీ శత్రువులను ప్రేమించడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు.
వచ్చామా 44 నుంచి 48 కాదు, 44 48.
ఓకే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండవలెను.
ఎక్కడేదో సమాధానం ఏమైనా దొరికినట్టు అనిపించిందా నీకు? అమరావతి
అన్నా,
ఏమైనా సమాధానం అనిపించిందా?
మనం దేవునికి కుమార్తెలు ఉండునట్లుగా ఆయన నన్ను క్షమించారు అంటే మేమింకను శత్రులమై ఉండగానే, బలహీనమై ఉండగానే, పాపులమై ఉండగానే ఆయన మరి కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు గనక మమ్మల్ని క్షమించిన ప్రకారము మేము కూడా ఇతరులను క్షమించాలని చెప్తా ఉన్నాడు. శత్రువులను ప్రేమించడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయమన్నారన్న. ఆయన పరిపూర్ణుడు గనక మేము కూడా పరిపూర్ణులుగా ఉండాలని.
44వ వచనంలో మనకున్న లింక్ ఏంటంటే, కీ పాయింట్ ఏంటంటే, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులే ఉండినట్లు ఆయన మీ అబ్బ, ఆయన మీ తండ్రి, ఆయన క్షమిస్తున్నాడు, ఆయన పిల్లలు మీరు క్షమించాలి, ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన పిల్లలు మీరు ప్రేమించాలంటున్నాడు. ఆయన క్యారెక్టర్ ఇందాక బాబు మాస్టర్ గారు చెప్పింది రిలవెంట్ గా ఉంది, దాని వాక్యం కూడా అలాగే చెప్తుంది అని నేను జ్ఞాపకం చేస్తున్నా.
ఒక మరొక వాక్యాన్ని కూడా ఈ మెంబర్స్ కోట్ చేస్తున్నారు, మంచి వాక్యాలు కోట్ చేస్తున్నారు. అబ్రహాం గారు అన్నారు, అట్లాగే లుబియా రాజు అంటుంది తను కూడా. మొదటి యోహాను 4వ అధ్యాయము 21వ వచనం కంటే కూడా 7-8 వచనాలు చదవాలి. 7 and 8 రిలవెంట్ గా ఉంటాయి. మరొకరు చదవండి.
ప్రియులారా, మనం ఒకరికొకడు ప్రేమింతుము. ఎలా అనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు.
11 కూడా, ప్రియులారా దేవుడు మనల్ని ఎలాగూ ప్రేమింపగా మనం ఒక్కరినొక్కడు ప్రేమింపబద్దులమై. ఏమర్థమైంది యోహా ఈ వాక్యాలు? నీకు ఏమర్థమయ్యాయి?
అయ్యా మనం ఒకరికొకరు ప్రేమించుకోవాలని, అది దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన పిల్లలుగా ఉండాలంటే కదా మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి.
అద్భుతం. 7వ వచనంలో ఆ మాట రాయబడింది, ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి, దేవుని తత్వం ప్రేమ, దేవుని తత్వం క్షమాపణ. ఆయన పిల్లలైతే, ఆయన వల్ల పుట్టినవారైతే, ఆయనతో రిలేషన్ ఉంటే ఖచ్చితంగా మీరు క్షమించాల్సిందే, ప్రేమించాల్సిందే అని వాక్యం మాట్లాడుతుంది. బాగుంది, మనం ఇక్కడతోటి ముందుకెళ్ళిపోవచ్చు. అట్లాంటి వచనాలు బైబిల్లో చాలా ఉంటాయి, మీరు స్టడీ చేయండి, రాయండి, చాట్ బాక్స్ లో పెట్టండి, అవన్నీ చదవడానికి టైం కాదు. యోహాను వాక్య భాగాలు 13-14 మాట్లాడాడు, డౌట్లు ఏమి లేవు అన్నారు. నాకు 13వ వచనం మీద మీరేమన్నా మాట్లాడాలని ఆశ. 13వ వచనం ఏంటంటే, మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుంచి తప్పించుము. మనం అంటే శోధనలోకి తేక దుష్టి నుంచి తప్పించుము అని ప్రార్థన చేయడం మీద మీరేమైనా మాట్లాడాలి. అంటే మనం ప్రార్థన చేస్తే దుష్టుడు మన జోలికి రాడు అనుకుందామా, లేకపోతే శోధన రాదు అనుకుందామా? ఎట్లా ఈ మాట ఎలా? ఆల్రెడీ మనం రోజు ప్రార్థన చేసుకోవాలి సార్ అని యోహాన్ అన్నాడు. ఏమన్నా మిగతా వాళ్ళు దీని మీద ఏమైనా కొంచెం మాట్లాడతారా?
యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పారన్న శిష్యులకి, మరి గెత్సెమన తోటలో ఆయన వెళ్లి ప్రార్థించినప్పుడు మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయమని చెప్పారు.
యేసయ్య కూడా ప్రార్థన చేయండి, వేరే సందర్భం గెత్సెమనలో కూడా చెప్పాడు కాబట్టి, మనం శోధనలో పడకుండా దుష్టుడు మనల్ని శోధించకుండా ఉన్నట్లుగా మనం ప్రార్థన చేసుకోవాలి అని అంటుంది సిస్టర్. ఓకే, తర్వాత 15వ వచనం అమరావతి, నీ వాక్య భాగం మీద డిస్కషన్ కూడా అయినట్టుంది, నీకేమైనా డౌట్ ఉన్నాయా? నీ వాక్యం మీద డిస్కషన్ కూడా అయిపోయినట్టుంది, నీకు డౌట్ ఏమన్నా ఉందా? నీ వాక్యం మీద డిస్కషన్ ఏమక్కర్ లేదా?
లేదన్నా, డౌట్ ఏమి లేదు.
అది కూడా డిస్కషన్ అయిపోయింది, క్లియర్. మనం వచ్చిన వెంబడి వచ్చిన 5 నుంచి 15 వరకు 11 వచనాల మీద వచ్చిన వెంబడి వచ్చిన డిస్కస్ చేసాం. ఇప్పుడు అప్లికేషన్ లోకి వెళ్ళడానికి ముందు ఎవరైనా ఒకరు చదివిన 11వ వచనాల్లో నుంచి అంటే మీలాగడితే మీకు అర్థం కాదేమో నేను ఎలా అంటాను, ఈ మాట మీద కొంచెం మీరు మాట్లాడితే బాగుంటుంది. ఎక్కడ 9వ వచనం, మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. కొంచెం పరలోక ప్రార్థన అని పెట్టబడ్డ ఈ ప్రార్థన కొంతమంది చివరిలో చేయిస్తారు, కొంతమంది చేయడు. అంటే ఖచ్చితంగా ఇది ఇలాగే చేయాలా, ప్రతి ఆరాధనలో చేయాలా, చేయాల్సిన అవసరం లేదా, పరలోక ప్రార్థన అనే ఈ కాన్సెప్ట్ మీద మీ అభిప్రాయం చెప్పండి, మీరేమనుకుంటున్నారు? స్టడీ టీం మాట్లాడాలి. అలాగే మక్కీకి మక్కి కొంతమంది చేస్తారు కంఠస్థం చేసి, కొంతమంది అలా చేయరు. అందుకోసం అంటున్నాను, ఇది ఇలాగే చేయాలా, ఇలాగ చేయాల్సిన అవసరం లేదా, పక్కా చేయాలా, పర్వాలేదా, ఎలా అనుకోవాలి, ఉన్న ప్రాక్టీస్ని బట్టి, మీ సంఘాలను బట్టి, మీకున్న అలవాటుని బట్టి, మీకున్న గ్రహింపుని బట్టి. 4 వారాలు స్టడీ చేశారు కాబట్టి మాట్లాడండి. ఎదుడు మాట్లాడండి, అవునని గాని కాదని గాని ఎదుడు మాట్లాడితే అర్థం ఉంటది. మౌనంగా ఉంటే ఏమనగా మిమ్మల్ని, ఇంకో 4 వారాలు కూర్చోబెట్టాలి మిమ్మల్ని బైబిల్ స్టడీలో. అమరావతి మాట్లాడు.
అన్నా, మరి తండ్రికి ప్రార్థన చేయవలని, తండ్రికి ప్రార్థన చేయాలి అంటే పరలోకమందున మా తండ్రి కేవలం ఇక్కడ మరి ఈ పరలోక ప్రార్థన శిష్యులకు నేర్పించారు, ఇదే ప్రార్థన చేయాలని కాదు, కానీ తండ్రికి ప్రార్థన చేస్తూ దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసి చివరిలో మరి ఎలాగూ శిష్యులకి ప్రార్థన నేర్పి ఉన్నారు కనుక మరి చివరిలో ఈ ప్రార్థన అయితే నేను చేస్తానన్నా, నాకు తెలిసింది ఇది.
నా అనుభవం ఏంటంటే ఆయన చెప్పాడు కాబట్టి నేను నా ప్రార్థన అయ్యాక చివరిలో ఈ ప్రార్థన కూడా చేస్తానని అమరావతి అంటుంది. అదే అంటున్నా, అలాగ కొంతమంది రకరకాలుగా చేస్తున్నారు. మీ అభిప్రాయాలు చెప్పండి, ఏది బాగుంటుందో చూద్దాం.
నేను చేసే ప్రార్థనలు వద్దున్నారు, ఇవన్నీ కలిసి వచ్చేస్తాయి. మళ్ళీ చివర ఎందుకు చేయాలి అనేది నా ఆలోచన. ఇవన్నీ ఇప్పుడు ప్రభు ఏం చెప్పాడో పరలోక ముందున్న మా తండ్రి దగ్గర నుంచి చివరి వరకు ఏం నేర్పించాడో అవన్నీ కూడా నా యొక్క ప్రార్థన చేసేటప్పుడు అవన్నీ కూడా వచ్చేస్తాయి. మళ్ళీ చివర మళ్ళీ ఎందుకు రిపీట్ చేయాలని నేను అనుకుంటున్నాను.
ఒకవేళ రిపీట్ చేస్తే ఏమన్నా తప్పంటారా?
తప్ప నేను అడగడం లేదు.
రిపీట్ చేయడం మంచిదా లేకపోతే మంచిదా లేకపోతే దానివల్ల నష్టమా?
నష్టం ఏం లేదు బ్రదర్, నష్టం ఏం లేదండి. నష్టం అని చెప్పడం లేదు, అన్ని వచ్చేసాయి కదా, మొత్తం టోటల్ గా వచ్చేసాయి కదా. ప్రభును మహిమపరుస్తున్నాము, తర్వాత క్షమాపణ అడుగుతున్నాము, అనుదిన ఆహారం గురించి రోజు మనకు నీడ్స్ అన్ని అడుగుతున్నాము, అన్ని వచ్చేసినాయి, అన్ని ఒక్కొక్కసారి డబల్ కూడా వచ్చేస్తాయి. మళ్ళీ మళ్ళీ ఎందుకు అని నేను అనుకుంటున్నాను.
ఓకే, మళ్ళా ఆల్రెడీ అవి కవర్ అయిపోతున్నాయి కాదు, మళ్ళా ఎందుకు అని నేను చేయను అనటం. ఆ రవి గారేమో చేయరట, అమరావతి చేస్తుందట, ఇదే బయట ఉంది. సరే మాట్లాడండి, మనకు క్లారిటీ ఏమన్నా వస్తుంది. దీన్ని మక్కి మక్కి చేసే వాళ్ళు ఉన్నారు, దీన్ని కాన్సెప్ట్ వైజ్ గా చేసే, ఈ కాన్సెప్ట్ ప్రకారంగా చేయాలని దీని సారాన్ని ఎరిగి చేసే వాళ్ళు ఉన్నారు. ఏసయ్య మరి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి అన్నాడు కదా, ఇలాగూ ప్రార్థన చేయుడి అన్న మాటని మనం కాన్సెప్ట్ గా తీసుకుందామా మక్కి మక్కిగా తీసుకుందామా మాట్లాడండి.
సార్, ప్రతిరోజు మనం ప్రార్థనలు ప్రతిరోజు చేస్తుంటాం సార్, కానీ సహోదరి అమరావతి గారితో నేను ఏకీపిస్తున్నాను సార్. ఎందుకంటే మనం లాస్ట్ లో ప్రార్థన చేసినారంటే మనకు లైఫ్ లో అది ఒకసారి నెవర్ వేసుకున్నట్లుంటుంది సార్, మళ్ళీ ఒకసారి. అలాంటప్పుడు మనము ఈ పాయింట్లన్నీ మన హృదయంలో పెట్టుకుని ఆ స్వభావం కలిగి జీవించుటకు సహాయపడుతుంది సార్. నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, 7 సార్లు నేను పరలోక ప్రార్థన చేస్తాను సార్. వందనాలు సార్.
7 సార్లు జపం చేసినట్టుగా నేను చేస్తానండి అని కూడా అంటున్నాడు యోహాను. బాగుంది దేవుడు. మీతో మాట్లాడాను.
ఇవ్వబడినటువంటి అంశాలను మనకి ఇక్కడ పరలోక ప్రార్థన గురించి ప్రభు ఏదైతే చెప్పారో దాన్ని కాన్సెప్ట్ వైజ్ గా తీసుకుని మనం ప్రార్థన చేస్తే మంచిదయ్యా, అలాగే చేస్తాం.
అలా చేస్తే బాగుంటుంది చేద్దాము అని మీరు చేయరంట.
దాని యొక్క అర్థాలు మనకి ఇప్పుడు తెలియబడినాయి, చదువుతుంటే మనకు తెలుస్తుంది. నార్మల్ గా ప్రభు చెప్పినటువంటి వాక్యం ఏ విధంగా ఉందో దాన్ని మన హృదయంలో ఉంచుకుని అనుదినము కూడా ప్రార్థన చేసుకోవాలి.
నువ్వు కొంచెం మాకు అర్థమయ్యే భాషలో మాట్లాడమ్మా, ఇలాగే చేయమంటావా, కాన్సెప్ట్ చేస్తే చాలు అంటున్నావా, ఏమంటున్నావు, దాని అర్థం చేసుకొని చేయమంటున్నావా, దాన్ని మక్కీ చేయమంటున్నావా?
అర్థం చేసుకుని ప్రార్థన చేయాలి. కాన్సెప్ట్ వైజ్ గానే మనం ప్రార్థన చేసుకోవాలి.
కాన్సెప్ట్ అర్థం చేసుకుని చేస్తే సరిపోద్ది, దీన్ని మక్కీ చేయాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. ఇప్పుడు అర్థమైందమ్మా, మీరు చక్కగా అర్థమైంది. అంటే కొంచెం మీరు మాకు అర్థమైనా మాట్లాడితే మేము కన్ఫ్యూజ్ అవ్వం. ఈ చాట్ బాక్స్ లో మిగతా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో కూడా నేను ఒకసారి చదువుతాను, మనకేమన్నా క్లారిటీ వస్తుంది. బాగుంది, ఎక్కువ మంది రెస్పాండ్ అయ్యారు. తేజశ్రి ఇలాగే చేయాలి అని అంటుంది. తర్వాత శ్రావణి అనేమంటుందంటే, దిస్ ఈజ్ లైక్ ఏ ప్రేయర్ చెక్ లిస్ట్. ఇది చెక్ లిస్ట్ లా ఉండాలి, మక్కీ కాదు కానీ ఇది చెక్ లిస్ట్ లా ఉండాలి. స్వామి అంటాడు చేయాల్సిన పని లేదు, హెడ్ కాన్షియస్ స్వామి అవసరం లేదు అంటాడు. నాగయ్య ఆయన అలా చేయని అవసరం లేదు అంటున్నాడు. అనిల్ అవసరం లేదు అంటాడు, దానిలో అంశాలు బట్టి ప్రార్థన చేయాలి అంటున్నాడు. సజన్ అవసరం లేదు, ఇది ఒక మోడల్, ఒక ప్యాటర్న్, ఒక గైడ్ గా ఉంటే సరిపోద్ది అని అంటాడు. జోసెఫ్ ఉద్దేశాలు ఇలాగ ఉండాలి అని అంటున్నాడు. బాగుంది. అబ్రహాం గారు ఏమంటారంటే, ఇలా చేస్తారు కానీ కొంతమంది కొన్ని తప్పులు కూడా పలుకుతున్నారు. పుట్టినోట్లో రాజ్యము మహిమ నిరంతరం నీవై ఉన్నావు అన్న దాని దగ్గర ట్విస్ట్ చేస్తున్నారు. అసలుకి మీరు ఏ మాత్రం ట్విస్ట్ చేయడానికి వీల్లేదు, ఉన్నది ఉన్నట్టుగా పలికినట్టుగా పలకాల్సిందే. అక్కడ ఉన్నది పలికిన రాజ్యము బలము మహిమ నీవై ఉన్నది, ఐ మీన్ అక్కడ ఏదో అలా పలకట్లేదు అని అంటాడు ఆయన. ఏసీ నారాయణ గారు పరలోక ప్రార్థన చేస్తేనే మంచిది అంటాడు. సిటీ స్టడ్ ఎప్పుడు మాట్లాడుతున్నాడో తెలియదు కానీ మాట్లాడుతున్నాడు. ఇలాగే చేయాలని మనకు తర్వాత బైబిల్లో అనుభవాలు లేవు కాబట్టి అవసరం లేదు, ఇలా చేసినట్టుగా ఇక్కడ లేదు కాబట్టి ఇలాగూ చెయ్యండి అని ప్రభు చెప్పింది. అలా చేశారంటే కాన్సెప్ట్ ను తీసుకున్నారు, మక్కీకి మక్కి తర్వాత శిష్యులు చేయలేదు అని అంటాడు. రాములు ఎస్ఐ గారు ఇది మాదిరి అని అంటాడు, అంటే ప్రార్థన మాదిరి. రోజునా టీచర్ గారు రావటం మెసేజ్ పెట్టడం చాలా సంతోషం. తన హెల్త్ బాగాలేదు, రోజునా టీచర్ గారిని ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకోండి. ఏది మంచిదమ్మా, ఇలాగే చేయమంటావా, కాన్సెప్ట్ చేయమంటావా, రాయలా మంచిది అని పెట్టారు. రవి ఏఎస్ఐ గారు ఏమంటారంటే, పరలోక ప్రేయర్ చేయాలి. ధనసూర్యవతి, ప్రభు తండ్రికి చేశారు కాబట్టి ఆయనకు మాదిరిగా మనం, ఆయన తండ్రికి చేశాడు మనం తండ్రికే చేయాలి, ఇది కాన్సెప్ట్. అంత తప్ప ఏసయ్య పరలోకమందున్న మా తండ్రి అని ప్రతిసారి అలాగే పిలిచాడా, ఇలాగే పలికాడా అన్నది ఇక్కడ డిస్కషన్ పాయింట్ అమ్మా. సుసన్న ఏమంటది అంటే, అలాగే చేయాలి కానీ ఏదో పాఠం చదివినట్టు కాదు, దాని అర్థం మనం గ్రహించి చేయాలి అని అంటుంది. కృష్ణవేణి, మేము కుటుంబ ప్రార్థనలో చేస్తాము అంటున్నారు, కాన్సెప్ట్ గా ఉండాలని స్వామి అని అంటాడు. ఇందులో ఏ అవసరం వస్తే ఆ పాయింట్ మీద మనం చేయాలి, ఎన్ని పాయింట్లు అన్నిసార్లు చేయాలని కాదు అని అంటాడు సిటీ స్టడ్. ఓకే, అందుకే అన్నాను చెప్పేవాడు ఇందులో యూకే నుంచి ఏమంటాడంటే, పరలోకంలో ఉండాలి అనుకునే వాళ్ళ హృదయంలో నుంచి వచ్చే ప్రార్థన ఏ విధంగా ఉండాలి అని దేవుడు చెప్పారు. ఆత్మ సంబంధం ఇలా చేయాలట, కాబట్టి కాన్సెప్ట్ అలా తీసుకోవాలి అంతే కాని కాపీ పేస్ట్ చేయకూడదు అని అభిప్రాయం అని అంటాడు. కాన్సెప్ట్ తీసుకోండి, కాపీ పేస్ట్ చేయొద్దండి అని అంటున్నాడు. విజయచంద్ర, మక్కికి మక్కి చేయాల్సిన అవసరం లేదు, మనం ఆ ప్రార్థన ప్రకారం జీవించకుండా ఉండి ప్రార్థన చేస్తే ఏం లాభం. ఓకే, బాగుంది. యాక్చువల్లీ మీరు అన్నవన్నీ లాజికల్ పాయింట్స్. ఎంత లాజికల్ గా మాట్లాడారంటే తర్వాత చేశారా అంటే తర్వాత ఇలాగ చేసినట్టుగా లేదు, కానీ తర్వాత చేసిన వాళ్ళు ప్రార్థనలు, అపోస్తలు ప్రార్థనలన్నీ దీని కిందకే వస్తాయి. ఏ అంశాలు ప్రస్తావించారో ఆ అంశాల మీద వాళ్ళు ప్రార్థన చేశారు. దేవుని రాజ్యం కొరకే వాళ్ళు పాకులాడారు, వాళ్ళ దృష్టిని తప్పించి మన సంఘాలకు రాశారు. పాయింట్ ఇందులోనే వాళ్ళు ఉన్నారు, కానీ మక్కికి మక్కి చేయలేదు. దీన్ని మక్కికి మక్కి చేస్తున్న వాళ్ళు తెలియదు అని అనుకోవడం కంటే కూడా నా అభిప్రాయం ఏంటంటే, మనం బైబిల్ స్టడీ ఎలా చేయాలన్నప్పుడు గైడ్లైన్స్ రాసుకున్నాం, అప్పుడప్పుడు ఆ గైడ్లైన్స్ చదువుకుంటున్నాం మనం అలాగే ఉన్నామా లేదా అని. ఇది చేయకూడదు, చేస్తే రిపిటేషను, చేస్తే పొరపాటు అన్నది కంటే అప్పుడప్పుడైనా సరే చేయటం, చదువుకోవటం, నేను నా ప్రార్థన అలాగే ఉందా, ట్రాక్ తప్పిందా అని చెక్ లిస్ట్ లాగా ఉండడం అవసరం కాబట్టి మనం రెగ్యులర్ గా నేను కూడా ఈ ప్రేయర్ చేయను. కానీ ఏదైనా సంఘంలో వాళ్ళు పరలోక ప్రార్థన చేస్తా ఉంటే ఏకీభవిస్తా, నేను పలుకుతా. అక్కడ ఏమవుద్దంటే అవును ఆయన ఎలా చేయమన్నాడు, మనం అలాగే చేస్తాం లేదా అని రిమైండర్ లాగా ఉంటుంది. అలా కాకుండా మా యోహాన్ చెప్పినట్టుగా రోజుకి 7 జపం చేస్తానంటే మాత్రం అది మరలా మా సుసన్న అన్నట్టుగా అది మంత్రాలా అయిపోతాయి, జపమాలా అయిపోతుంది, అది కాదు అన్నది కూడా మంచి ఆలోచన. రైట్, బాగుంది. బాగుంది. మనం ఇంకా ఇక్కడ ఏమైనా మాట్లాడేది ఉంటే మాట్లాడండి. ఇక్కడ సిటీ స్టేట్ ఒక మాట అడుగుతాడు, దీన్ని పరలోక ప్రార్థన అని ఎందుకండి మీరు పేరు పెట్టారు అని అన్నాడు. ఎవరైనా దీన్ని పరలోక ప్రార్థన అని ఎందుకు పేరు పెట్టారు అన్నది ఏమైనా మాట్లాడతారా? ఇది కొంచెం అర్థం కావాలి. ఫేమస్ అయిపోయింది ఆ పరలోక ప్రార్థన టైటిల్ బాగా ఫిట్ అయిపోయింది. పరలోక ప్రార్థన అనగానే మనకు గుర్తొస్తుంది మొత్తానికి ఆ పేరు న్యాయం చేసింది. కానీ ఎందుకు వచ్చింది ఆ పేరు, అది ఆయన ఆలోచన. కళ్యాణి ప్రసాద్ గారు అంటున్నారు, మీరు మామూలుగా లేరండి, ఇంతకీ మమ్మల్ని చేయమంటారా వద్దా అన్నారు. ఒకసారి స్టడీ టీం మాట్లాడతారా, చెయ్యొచ్చా వద్దా అన్నది నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అర్థం కాలేదంటే నేను ఎక్స్ప్లెనేషన్ దగ్గర మళ్ళా రిపీట్ చేస్తాను. అవసరమా, మీకేమైనా అర్థమైందా
అన్నా నాకు ఒకసారి మళ్ళీ చెప్పండి.
ఓహో, నేనేమన్నానంటే పరలోక ప్రార్థన మీరు చెప్పిన మాటలే, అపోస్తలు చేశారా అంటే చేయలేదు. అలాగని చెప్పి ఏసై చెప్పిన మాటలు పక్కన పెట్టారంటే పక్కన పెట్టలేదు. వాళ్ళు ఈ కాన్సెప్ట్ ను తీసుకున్నారు. సో మనం కూడా ఈ ఏసయ్య పరలోక ప్రార్థనలో చెప్పిన అంశాల ప్రకారంగా ప్రార్థన చేయటం, కాన్సెప్ట్ ఫాలో కావటం మంచిది. కానీ నేను కాన్సెప్ట్ లో ఉన్నానా లేదా అని తెలియడానికైనా ఎక్కడైనా మీరు ప్రార్థన వాళ్ళ పరలోక ప్రార్థన చేస్తుంటే వీళ్ళకి తెలియదండి పరలోక ప్రార్థన చేస్తున్నారు తప్పు చేస్తున్నారు అని మనం అనుకోకుండా, మనం ఒకసారి రిమైండర్ లాగా నేను అలాగే ఉన్నానా లేదా చెక్ చేసుకోవడానికి ఏకీభవించడం మంచిది. వాళ్ళని పాయింట్అవుట్ చేయడం కాదు, వాళ్ళు రోజు చేస్తున్నారు, రోజుకు 4 చేస్తున్నారంటే అది మనం అని ఏ విధంగా చేసేవాళ్ళు తప్పు పట్టొద్దు, చేయని వాళ్ళు చేసేవాళ్ళు తప్పు పట్టొద్దు, చేయని వారిని తప్పు పట్టద్దు. ఎవరు తప్పట్టాల్సిన పనులా, మక్కికి మక్కి చేసేవాళ్ళు చేస్తున్నారు, కాన్సెప్ట్ చేసేవాళ్ళు చేస్తున్నారు. అప్పుడప్పుడైనా సరే ఈ ప్రార్థన మనం చేస్తున్నప్పుడు ఏకీభవించడం, చేసుకోవడం, చదువుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది అని అంటారు. ఇప్పుడు ఏమైనా అర్థమైందా అమరావతి?
ఓకే అండి, అర్థమైందా.
ఓకే. అదైపోయింది. దీనికి పరలోక ప్రార్థన తీరేందుకు వచ్చింది, అది దాని మీద ఏమైనా మాట్లాడతారా? మేము ముగించుకుంటున్నామండి. ఏదైనా ప్రశ్నలు, అర్థం కాని విషయాలు ఏమైనా మీకు ఇందులో ఉంటే చాట్ బాక్స్ లో మీరు చెప్పొచ్చు. స్టడీ టీం ఏమన్నా ఉంటే మాట్లాడొచ్చు. అర్థం కాని విషయాలే కాదు, అర్థమైన విషయాలు. ఈ స్టడీ ద్వారా నేను ఇప్పటిదాకా ఇలా అనుకున్నాను, ఇప్పుడు ఇలా అర్థం చేసుకున్నాను. అప్లికేషన్ లో మనం మాట్లాడతాం, నేను మార్చుకుంటున్నాను, అవన్నీ తీసుకుంటున్న విషయాలు మాట్లాడతాం. ఇక్కడ ఏమన్నా మీ ఆలోచన విధానం మాత్రం మాట్లాడవచ్చు.
బ్రదర్, ఇప్పుడు మా రుణములను క్షమించిన ప్రకారము, అది కొంచెం క్లారిటీ కావాలి కదా. అది మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము అంటే దేవునికి మనం అప్పు ఉంటామా? అది ఇప్పుడు మా రుణములు క్షమించము అంటున్నాడు. వెంటనే ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? ప్రభు ఏం నేర్పిస్తున్నాడంటే మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము అంటే దేవుని, ఇప్పుడు మనం మీరు అక్షరానుసారంగా తీసుకుంటే రుణములు అని, ఇక్కడ దేవునికి మనం అప్పు ఉంటామా, డబ్బులు అప్పు ఉంటామా?
దీన్ని మీరు లోకా 11:4 కూడా మనం క్రాస్ రిఫరెన్స్ తీసుకున్నాం. 11:4 ఏమని మనం చదివామంటే, మా కచ్చి ఉన్న వారిని మేము క్షమించున్న ప్రకారము మా పాపాలను క్షమించుము అని రాయబడింది అక్కడ. కాబట్టి మనుషులు మనకు రుణాలు ఉన్నారన్నా కదా డబ్బులుగా తీసుకోవాలి, దేవుడికి మనం రుణం అన్నామన్నా కాడ డబ్బులుగా కూడా తీసుకోవాలి, పాపాలుగా కూడా తీసుకోవాలి. మేబీ మలాఖీ గ్రంథంలో కూడా మాట రాయబడింది, అక్కడ దశమ భాగాల కోసం మాట్లాడుతూ.
అదే ఒక డబ్బులు ఒకటి తీసుకుంటే సరిపోదామని అనిపిస్తుంది నాకు. ఇక్కడ లూకా మత్తయి సువార్తలో కూడా ఓన్లీ మనం డబ్బులు ఒకటి తీసుకుంటే ఎట్లయితుంది అని.
డబ్బులు తీసుకుంటే మాత్రమే అనలా, డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు అని మాత్రం అనొద్దు. అక్కడ పదం ఆడబడింది, డబ్బులు కూడా ప్రాముఖ్యం. డబ్బుల దగ్గరే మనం క్షమించలేము. డబ్బులు మాత్రమే అనలేదు, రెండూ వస్తున్నాయి. డబ్బులు కూడా ప్రాముఖ్యం. మనం ప్రతిసారి ఆత్మీయార్థాలు గెలిపోయి పాపాలు పాపాలు అంటున్నాం గాని, అక్కడ ఆయన పాపాలు అన్న మాటకు రుణాలని వాడాడు కదా, దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దని అన్నాను.
ఎందుకంటే మారుణస్తులను క్షమించినప్పుడు మారుణములు క్షమించు అనే వాళ్ళకల్లా, అందుకోసమే డౌట్ వచ్చింది అని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఓకే
రైట్, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను.
సరే ఓకే బ్రదర్, సరిపోతుంది.
ఎస్ బ్రదర్, ఎస్ బ్రదర్. రైట్, ఇక్కడ మనం ముగించుకుందాము. మామూలుగా ఒక మాట చెప్పండి, పరలోక ప్రార్థనలో ఉన్న అంశాలని ఎన్ని అని అనుకుందాము? 5 అనుకుందామా, 6 అనుకుందామా, 7 అనుకుందామా? ఏమన్నా మాట్లాడతారా ఈ పాయింట్ మీద? ఆ పరలోక ప్రార్థన అన్న పేరు ఎట్లా వచ్చింది అని సిటీ స్టడ్ అడిగితే దానికి నరేష్ ఏమంటాడంటే, ఈ ప్రార్థన ప్రారంభంలో పరలోకమందున్న మా తండ్రి అని ఉంది కాబట్టి ఆ ప్రారంభ పదాన్ని టైటిల్ గా పెట్టేసి ఉంటారు అని అంటాడు. నేను కూడా అలాగే విన్నాను, అక్కడ ఉంది కాబట్టి అలాగే అనేశారు, దాన్ని తీసేసుకున్నారు టైటిల్ గాని. వేరే రీజన్స్ ఏమన్నా మీకు తెలిస్తే మాట్లాడచ్చు. అదే చాలాసార్లు వెంకటకృష్ణ గారు ఎంత బాగా మాట్లాడుతున్నారంటే, పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట దేవుని ఉద్దేశంతో రాయబడింది కాబట్టి దేవుని మాట తప్పక ఆచరించాలి. ఆచరించొద్దు అని ఇప్పటిదాకా ఎవరు మాట్లాడతలేదు, కానీ మక్కికి మక్కి ఎలాగ చేయాలి అనా, కాన్సెప్ట్ చేయాలా అనా, అంటే దానికి రీజన్స్ కూడా మాట్లాడడం. మీరంతా విన్న తర్వాత మేము ఇలాగే ఉంటామంటే అద్భుతం, అలాగే ఉండండి. ఇక్కడ ఎవరో ఏది అది కాదు ఇది కాదని మాట్లాడతారు. హెల్దీ అట్మాస్ఫియర్ లో ఎవరిని నిందించాల్సిన పని లేదు. మక్కికి మక్కి చేసే వాళ్ళని మీరేం తప్పు పట్టద్దు, కానీ వాళ్ళ మంత్రాల్లా చేస్తే మాత్రం మీరు చెయ్యొద్దు. అలాగే వాళ్ళని అనుకోవడం కంటే మీరు అలా చేయొద్దు. ఎప్పుడైనా అలా చేస్తున్న వాళ్ళ దగ్గర మీరు ఉన్నారనుకోండి, పోయింది ఏముంది, ఏకీభవించండి, రిమైండర్ లా ఉంటుంది, చెక్ లిస్ట్ లా ఉంటుంది అని అన్నాము. దీన్ని మీరు రైట్ ఎన్ని అంశాలు ఉన్నాయి అన్న మాట దగ్గర మీరు మాట్లాడాలి. బాబు 4 వారాలు స్టడీ చేశారు, క్లారిటీ ఇవ్వండి.
5 అంశాలున్నాయి బ్రదర్.
5 అంశాలు అంటారు బాబు మాస్టర్ గారు. ఏడు అని అబ్రహాం గారు అన్నారు, జోసెఫ్ అన్నారు, స్టడీ టీమ్ నుంచి అమరావతి అంటుంది. 6 అని చెప్పి మంజులా విజయ్, మెదక్ నుంచి మంజులా గారు 6 అన్నారు. మీ ఇష్టం, 5, 6, 7 ఎన్నన్నా చెప్పండి. అక్కడ కొంచెం మీరు కౌంట్ చేసినా మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమైనా ఒక 20 ఉన్నాయి 30 ఉన్నాయి అంటే అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వాలి. ఈ చిన్న దాంట్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏముంది? ఒకసారి బాబు టీచర్ గారు చదువుతారా? మీరు 5 అన్నారు కదా, 5 కౌంట్ చేస్తారా, ఆఫర్ ఏమన్నా మార్చుకుంటారా, లేకపోతే 5 స్టికా అవుతారా?
5 అనుకున్నారు అంటే ఒకటి పరలోకం గురించి బ్రదర్, రెండవది చెప్పమంటారు బ్రదర్, పర్లేదా 5 అని నేను తీసుకున్నాం సార్ బ్రదర్.
మిమ్మల్ని ఎక్స్ప్లెనేషన్ అడిగాను, నేను ఆల్రెడీ మిమ్మల్ని ఎక్స్ప్లెనేషన్ అడిగాను. మీరు 5 అన్నారు,
5 బ్రదర్, 5 అని అనుకో స్టికా బ్రదర్, 5 అని
ఎక్స్ప్లెయిన్ చేయండి మరి 5 అనుకుంటే.
ఓకే, ఒకటి పరలోకం గురించి బ్రదర్, ఒకటి. రెండవది అనుదిన ఆహారము. 3వది రుణాల గురించి. 4వది శోధనల నుంచి. 5 అపరాధము గురించి బ్రదర్. ఈ 5 అంశాలు అక్కడ ఉన్నాయన్నమాట.
ఒకటి పరలోకం గురించి అన్నారు, ఎక్కడుంది పరలోకం గురించి అన్నది?
10వచనం బ్రదర్, 10వచనం గురించి. పరలోకం ముందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకం ముందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరిన గాక. అంటే పరలోకము యొక్క విషయాలు మొత్తం కూడా భూమి మీద ఉండాలన్నది అక్కడ ఒకటో అంశం చెప్పింది బ్రదర్.
అంటే
10 వచనం మొత్తం ఒక వచ్చిన బ్రదర్,
10 వచనం మొత్తం. ఎన్ని వచనాలు కాదు, ఎన్ని అంశాలు?
అవును బ్రదర్, అంశాలు బ్రదర్, అంశం 10 మొత్తం ఒక అంశం బ్రదర్, పరలోకం గురించి ఉంది బ్రదర్ అక్కడ. పరలోకం గురించి నేను అనుకోరు బ్రదర్, అది అంటే 10 వచనం మొత్తం పరలోకం
అంటే కింద వాళ్ళని భూలోకంగా తీసుకుంటే 2 అంశాలు అయిపోతుంది కదా.
అది లేదు కదండి, అది పరలోకంలో ఎలా జరుగుతుందో భూమి మీద కూడా అలా ఉంటది కాబట్టి భూమి మీద కూడా మనం ఒక నక్కరు దేవుడు రాక సమయంలో అది భూమి కూడా పరలోకంగానే చెప్పుకుంటాం బ్రదర్. అదే
భూమి కూడా పరలోకంగా చెప్పుకుంటావా?
అందుకే ఆయన పరిపాలన ఇక్కడ మళ్ళీ రాబోతుంది కాబట్టి ఆ జరిగేది కూడా ఇక్కడే కాబట్టి ఇది పలానా ఒక రోజు మళ్ళీ ఇక్కడే జరిగింది కదా పరలోకం అనేది. అక్కడ ఏ విధంగా ఉందో ఇక్కడ అదే ఉంది కాబట్టి
అలాగే ఆగండి. నేను అడగడం కాదు కానీ బాబు మాస్టర్ గారు చెప్పే దాంతో నివేదించిన మాట్లాడండి. ఆయన ఏమంటారంటే దీనంతటి పరలోక సంబంధించిన విషయాలే పైన ఉన్నారు, కింద ఏమో భూలోక విషయాలు విడదీస్తున్నారు, పరలోక విషయాలు కలిపిస్తున్నారు. కొంత ఆయనకి ఏమైనా గ్రహింపు రావడం కోసం బాగుంది, మీరు బాధ్యతవారు సమర్థిస్తున్నాము అన్న మాట్లాడండి. లేదు, నేను ఆ బ్రదర్తో సమర్థించలేను, ఆయన ఎలా పొరపాటు పడుతున్నాడు అనిపిస్తుంది అని కూడా మీరు కరెక్ట్ ప్రేమపూర్వకంగా కరెక్షన్ చెప్పొచ్చు. ఎక్కువ మంది లేకపోతే ఆయన ఆలోచించే పరిస్థితి లేదేమో అనిపించింది. రవి టీచర్ గారు మాట్లాడండి.
ఇక్కడ ప్రభు క్లారిటీగా కామాత సహా చెప్పాడు. ఇక్కడ కామాత సహా చెప్పాడు, మనకు అర్థమయ్యేలాగా పదపదం మనకు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేకుండా క్లారిటీగా చెప్పాడు కాబట్టి మనం ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. పరలోకముందున్న మా తండ్రి ఆయన మహిమను గురించి వర్ణిస్తూ ప్రార్థన చెప్పాడు. నీరామ పరిశుద్ధ పరిశుభ్రత కాక ఇట్లా అన్ని చెప్పాడు. 7 అంశాలు క్లారిటీగా ప్రభు విడదీసి చెప్తా వచ్చాను, దీంట్లో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదని.
7 అంశాలు మీరు ప్రస్తావించండి, మొదటి అంశం అలాగే ప్రస్తావించండి.
పరలోకమందున్న మా తండ్రి.
అది మొదటి అంశమా? అది అంశంగా తీసుకోవచ్చా?
తీసుకోవచ్చు బ్రదర్. పరలోకముందున్న మా తండ్రి అంటే పరలోకంలో ఉన్నటువంటి ప్రభువు గురించి వర్ణించడము, మహిమపరచడము, ఆయన పరిశుద్ధతను, ఆయన మహనీయతను, ఆయన గొప్పతనాన్ని, అట్లాగా మనము చాలా విషయాలు చేయొచ్చు. నీ నామం పరిశుద్ధపరచబడును గాక, ప్రభును స్తుతించడం, ఆరాధించడం, ప్రభును ఇట్లా మనం
వర్షిద్దు. అంశాలు ప్రస్తావించండి, ఒకటి ఇది రెండు ఇది ఎలా మీరు ప్రస్తావించండి.
అట్లా చెప్పమంటారా? పరలోకముందున్న మా తండ్రి ఒకటి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక రెండు, నీ రాజ్యం వచ్చును గాక మూడు, నీ చిత్తం పరలోకముందు నెరవేర్చినట్లు భూమి ఎందు నెరవేరును గాక నాలుగు, తర్వాత మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం ఐదు, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము ఆరు, మమ్మల్ని శోధనలేకతే కా దృష్టి నుండి తప్పించము. అది 13 వచనం వరకు బ్రదర్, అటుకి 7 అయితే 13 వచనం వరకు, 14 వరకు.
ఓకే, రవి గారు 7 అంశాలను ప్రస్తావించారు. ఆర్డర్ మాకు ఓకే అనుకుంటే ఓకే అని చెప్పండి, లేదు ఆయన ఇలా అనుకున్నారు కానీ నేను ఇలా అనుకుంటున్నానని చెప్పి మిగతాది ఏమన్నా కరెక్షన్ చేస్తే చెప్పండి. ఆ చాట్ బాక్స్ లో కూడా మీరు 7, 6 అని చెప్పిన వారు మీరు పాయింట్లు మాట్లాడండి, 1, 2, 3 అట్లాగా మీరు ప్రస్తావించి పెడితే ఎక్కువ మంది ఏది బాగా ఆలోచిస్తున్నారో దాన్ని మనం ఏమన్నా స్టిక్ అనవచ్చు. మిగతా వాళ్ళు స్టడీ టీం, యా బాగుంది రాస్తున్నారు, రాస్తున్నారు బాగుంది ఆయన. ఓకే నేను ఆయన తర్వాత ప్రస్తావిస్తాను. స్టడీ టీం, రవి గారు 7 ప్రస్తావించారు, 7 ఓకేనా, ఇంకేమైనా మాట్లాడతారా? అయిపోయింది, టైం అయిపోయింది, మీరు అట్లా ఆలోచిస్తూ కూర్చొని టైం ఏం లేదు ఇక. ఆరు అన్నావాళ్ళు, 5 అన్నావాళ్ళు, 7 అన్నావాళ్ళు రాయండి, రాసి మీరు పెడితే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ కన్ఫ్యూజన్, ఎన్ని అంశాలు ఉన్నాయి, ఏ అంశాలు క్లోజ్ చేయాలి, అక్కడ లేనిది ఒక మాట తీసుకొచ్చి పెడతా ఉంటారు. రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి అంట, ఇది ఎక్కడుంది బాబు అనిపిస్తా ఉంటుంది. అందుకోసం మీరేమైనా క్లారిటీ కోసం అడుగుతున్నారు. అనిల్ పెట్టాడు సేమ్ దాన్నే కాపీ చేసి పెట్టినట్టుగా విజయ్ కుమార్ గారు పెట్టాడు అనిపించింది, అంటే ఆయన ఏకీభవిస్తున్నాడు అని అనుకోవాలేమో. సరే అండి, నేను ముగిస్తున్నా, టైం అయింది కాబట్టి. అనిల్ పెట్టిన దాంట్లో కూడా ఆయన ఏమంటారండి, పరలోకముందున్న మా తండ్రి అన్నది అంశం కాదు, మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాం అన్నదానికి అది గైడింగ్ ఫ్యాక్టర్. అంశాలు ఏంటి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక ఒకటి, నీ రాజ్యం వచ్చుగాక రెండు, నీ చిత్తం నెరవేరును గాక మూడు, అనుదిన ఆహారం నాలుగు, రుణములను క్షమించుట ఐదు, శోధన నుంచి తప్పించబడుట ఆరు అన్నాడు. 7 మనుషుల అపరాధాలు అన్నాడు. 7 అంశము, 5 అంశము అని నువ్వు పెట్టిన దాంట్లో రెండు ఒకటే అంశం కాబట్టి ఎక్స్ప్లెనేషన్, పైగా 7 అంశం మనుషుల అపరాధాలని ఎక్స్ప్లెనేషన్, 6 అని అక్కడికి స్టిక్ అయిన ఆగొచ్చు. కాబట్టి 7 అని చెప్పిన వాళ్ళు, 5 అని చెప్పిన వాళ్ళు దీని ప్రకారంగా 6 అని రావాలి. అందులో 7 అంశాన్ని తీసుకోవాల్సి వస్తే అక్కడ ఏమంటాం, 14 వచ్చిన ముగింపులో 2 అని పుట్నోటేసి మూల ప్రతుల్లో ప్రాచీన ప్రతుల్లో ఉన్నది అని ఒక మాట రాయబడింది. ఆమె ముగింపు వాడు ఒక ఉంది, రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నావి ఆమె, అది ముగింపు. దీన్ని పెట్టుకుంటే 7 అవుతాయి, పుట్నోట్లో ఉన్న అంశాన్ని తీసుకుంటే. ఇక్కడ దాన్ని ఏమంటారు, ఈ అంశాలన్నీ పరిగణలో తీసుకోవడం ముఖ్యం. 6, 7 అని మనం కొట్టుకోవాల్సిన పని లేదు, నా మాట నెగ్గాలి అనుకోవడం ఏం పని లేదు, నా అభిప్రాయం కూడా చెప్పాను, మీ అభిప్రాయాలు చెప్పారు, మనం ముగింపులోకి వెళ్దాం. అప్లికేషన్స్ మాట్లాడతారా మీరు చాట్ బాక్స్ లో, మీ అప్లికేషన్స్ కూడా ఈ 4 రోజుల స్టడీలో నుంచి నేర్చుకున్న విషయాలు, పాటించాలనుకున్న విషయాలు అప్లికేషన్స్ మాట్లాడాలి. మనం కాంటెక్స్ట్ ఒకటే కాంటెక్స్ట్ లో ఉన్నాం. సజీవవాహిని మనం ప్రస్తావించేసాం కాబట్టి అప్లికేషన్ మాట్లాడదాం. రవి టీచర్ గారు మీ అప్లికేషన్ మాట్లాడతారా?
బ్రదర్ అంటే నేను అనుభవించుకున్నా బ్రదర్.
ఎస్ బ్రదర్.
నాకు దీంట్లో నేను ఈ వచనాలన్నీ నాకు అర్థమైంది. నేను ఎట్లా అన్వయించుకుంటున్నానంటే వేషధారుల వల్లే ఉండకూడదు అనేది ఖచ్చితంగా మనము ప్రభుకు తగినట్టు ప్రార్థన చేయాలనేది
అప్లికేషన్ లో మనం ఉండదు. అప్లికేషన్ లో రవి గారు మాత్రమే ఉంటారు. నేను నా ప్రార్థనలో వేషధారితనం లేకుండా నేను చూసుకుంటాను అని అనొచ్చు. మళ్ళా మీరు పదకొండు వచ్చిన దాన్ని అప్లికేషన్ అక్కర్లేదు. అందులో ఒకటి రెండు విషయాలు చెప్తే సరిపోద్ది.
అన్ని మొత్తం అన్ని అన్నిటిపైన ఒకటి రెండు వచనాలు చెప్తే సరిపోతుంది కదా బ్రదర్.
ఓవరాల్ గా పదకొండు
వేషధారిలాగా ఉండవద్దు. తర్వాత అన్యజనులాగా ప్రార్థన చేయొద్దు అని తెలుసుకున్నాను. ఈ విధంగా నేను అనుకుంటున్నాను బ్రదర్.
చాలు సరిపోదు. నెక్స్ట్ ఏఎస్ మేరీ
గారు విస్తరించి మాట్లాడటం అనేది తగ్గించుకోవాలని అనుకుంటున్నాను అయ్యా. దేవుని యొక్క చిత్తం చేయాలనేసి అనుకుంటున్నాను అయ్యా. ప్రైజ్ సార్.
బాగుంది. విస్తరించి మాట్లాడడం తగ్గించాలనుకుంటున్నాను, దేవుని చిత్తం చేయాలనుకుంటున్నాను. చాలా చక్కగా చెప్పారు. తర్వాత బాబు టీచర్ గారు. బాబు టీచర్ గారు ఏమీ లేరా? బాబు టీచర్ గారు అన్మ్యూట్ చేసి చూడండి. కాదా
బ్రదర్? అన్మ్యూట్ లో పెట్టారు బ్రదర్. ఓకే బ్రదర్.
మా స్టడీ టీమ్ వారు కొంచెం రిలాక్స్ అయిపోయారు, నేను అన్మ్యూట్
చేస్తున్నాను. ఓకే ఓకే. అంటే ఇతరులను ఇతరుల యొక్క వారి యొక్క పాపం అంటే ఇతరులను ఇతరుల యొక్క పాపాలను క్షమించే విధంగా నేను ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను బ్రదర్.
ఇతరుల పాపాలా అప్పులా?
అప్పులు అప్పులే బ్రదర్. అప్పులు అప్పులు కానీ అప్పులన్నీ ఏదైనా కానీ వాళ్ళు వాళ్ళని క్షమించే విధంగా
అప్పులు క్షమిస్తాను అప్పులు క్షమిస్తాను అంటారు.
అవును బ్రదర్. అవును.
మీ దగ్గర ఎవరు అప్పు తీసుకోవాలి? అందరూ ధన్యులు అయితే అట్లాగే బాగుంది. తర్వాత నవనీత
సార్. సార్ ఈ వాక్యం గురించి అయితే ఒక చిన్న మాట చెప్పనా సార్? ఒక్క నిమిషంలో
చెప్పేస్తా. చెప్పి చెప్పండి చెప్పండి.
మేము క్షమించిన ప్రకారం మారు నమ్మల్ని క్షమించము అన్నారు కదా. నేను ఆ రోజు మార్నింగ్ అనుకుని ఇదేంటి ప్రభువా నేను ఎవరిని క్షమించాలి అనుకున్నా. ఆ రోజు వాస్తవానికి ఈ వాగ్దానం నాకు కరెక్ట్ అయింది సార్. అంటే కొంచెం కోపంలో వేరే వాళ్ళనైతే ఇట్లా దూసిన మాట మాట్లాడుతూ వచ్చిన, అంటే వాళ్ళు మాట్లాడిన దానికి ఇట్లా అయ్యింది సార్. అంటే వాళ్ళని మన పూర్తిగా క్షమించాలి, ఎవరిని ఏమి అనకూడదు అన్న విషయం నాకు అర్థమైంది సార్.
మనస్ఫూర్తిగా క్షమించాలి. నేను మనస్ఫూర్తిగా క్షమిస్తాను అంటే బాగుంటది. మళ్ళీ పాఠం చెప్పడం కదా, అప్లికేషన్ చెప్పాలి. ఓకే బాగుంది. తర్వాత యోహ
సార్. వందనాలు సార్. నేను ఇతరులను క్షమించే విధంగా ఉంటాను సార్. మరియు శోధనలో పడకుండా దేవునికి ప్రతిరోజు ప్రార్థనలో ఉంటాను సార్. దేవునితో సహవాసం కలిగి వందనాలు సార్.
చాలా మంచి మాట. శోధనలో శోధన దృష్టి నుంచి తప్పించడం అన్నది, అది ఇరిగి మనం రోజు ప్రార్థన చేసుకోవడం చాలా అవసరం. దుష్టుడు ఎప్పుడు మోసం చేస్తాడు, మనం మెలకుగా ప్రార్థన చేయాలి. అదే నా అప్లికేషన్. బాగుంది, చాలా మంచి అప్లికేషన్. అమరావతి
అమరావతి
అంటే నేను 5 నుంచి 15 వరకు ఇవన్నీ కూడా నేను కలిగి ఉండాలని అనుకుంటున్నానన్నా, కలిగి ఉంటాను. నన్ను క్షమించిన తండ్రి, ఎవరైనా నా ఇళ్ళ తప్పులు చేస్తే నేను క్షమించే మనసు కలిగి ఉంటానని తెలియజేస్తున్నాను.
అన్ని పాటిస్తాను, మీకు చెప్పాలి కాబట్టి కీలకమైన క్షమిస్తాను అన్న మాట కూడా తను మాట్లాడుతాను. మంచిది, మనం ప్రతి వాక్యాన్ని తీసుకోవాలి, కానీ ఇక్కడ ఒకటి చెప్తే చాలు. బాగుంది, మీరు 4 రోజులు బైబిల్ స్టడీలో ఉన్నారు, 4 రోజుల్లో కూడా నా మీరేమన్నా అనుకోండి, ఒక్కరోజు కూడా ఈ రోజు చదువుకొని వచ్చారు, ఈ రోజు స్టడీ చేసి వచ్చారు, ఈ రోజు యాక్టివ్ గా ఉన్నారు అనడానికి ఆస్కారం లేకుండా 4 రోజులు తీసుకున్నా 8 రోజులు తీసుకున్నా మేము ఎట్లాగే ఉంటామన్నట్టుగా ఉన్నారు. కొంచెం మీరు స్టడీ చేయాలని రిక్వెస్ట్. 2వ రోజుకి ఇంకా బాగా స్టడీ చేస్తాం, 3వ బైబిల్ స్టడీకి ఇంకా బాగా స్టడీ చేస్తాం. 4 వారాలైనా 4 రోజులు స్టడీ చేసినా సరే మీరు మాట్లాడలేదో స్టడీ చేయలేదు నాకు తెలియదు, కానీ కొంచెం మీరు స్టడీ చేయాలన్నది నా రిక్వెస్ట్. చక్కగా పార్టిసిపేట్ చేసిన స్టడీ టీం కొందనాలు, మెంబర్స్ కొందనాలు. ఒకరు స్టడీ టీమ్ లో నుంచి మనం స్టడీ చేసిన అంశాన్ని బట్టి స్తుతిస్తూ ప్రార్థిస్తే తర్వాత మనం విజ్ఞాపన ప్రార్థనలోకి వెళ్దాం. అప్లికేషన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇవన్నీ కొనసాగడానికి కూడా మనం ప్రార్థించాలి. ఒకరు ప్రార్థన చేయండి స్టడీ టీం నుంచి.
మహాపరిశుద్ధులైన మా తండ్రి, నీ ఘనమైన పాదములకు వేలాది వందనాలు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా ప్రభా, నీ మహాకృప చేత అయా నీ వాక్యాన్ని ఎలా ధ్యానించాలో మాకు ప్రభా నేర్పిస్తున్న విధానమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. గొప్ప దేవుడు నాయన, నీ రాజ్య వ్యాప్తి కొరకు మమ్మల్ని ఈ లోకంలో నుండే ప్రభా మమ్మల్ని సిద్ధపరుస్తున్నందులకే నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా కనికెరమ కలిగిన మా దేవా, నీకు స్తోత్రములు నాయన, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభా 4 వారాల నుంచి నాయన అయా ప్రభా బైబిల్ స్టడీ టీమ్ లో ఉండడానికి మీరు మాకు ఇచ్చిన అయా కృపను బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఎన్ని దినాలు కూడా ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించడానికి, తెలియని విషయాలు తెలుసుకోవడానికి ప్రభా అయా మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవుడవయ్యా, అయా ప్రార్థన చేసినప్పుడు ప్రభా వేషధారుల వలె ఉండవద్దని మీరు మాకు సెలవిచ్చారు, అందరి బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవుడు నాయనా నీకు వందనాలు. అయా మేము ప్రార్థన చేసినప్పుడు ప్రభా అయా గదిలోనికి వెళ్లి రహస్యం ఉందన్న మా తండ్రికి ప్రార్థన చేయాలని మీరు మాకు తెలియజేశారు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రార్థన చేసినప్పుడు ప్రభా నీ చిత్తానుసారంగా ప్రార్థించాలని, అన్యజనుల వలె విస్తరించి మాట్లాడకూడదని మీరు మాకు తెలిపిన విధానమును బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా నీకు వందనాలు, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అయా. మా రుణస్థులను అయా మేము క్షమించాలని ప్రభా మీరు మాకు తెలియజేసిన విధానమును బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మేము శోధనలోకి వెళ్లకుండానట్లు ప్రభా అయా మెలకుగుండి ప్రార్థించాలని మీరు మాకు తెలియజేసిన విధానమును బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అయా. మా తండ్రి, మీరు మమ్మల్ని క్షమించిన ప్రకారము మేము మా సహోదరులను క్షమించాలని ప్రభా మీరు మాకు తెలియజేసిన విధానమును బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా నీ వాక్యానుసారంగా మేము జీవించి నడుచుకోవడానికి సహాయం చేస్తురామని ప్రార్థిస్తున్నాం తండ్రి, నీకు వందనాలు. అయా ప్రభా కూడి వచ్చిన ప్రతి ఒక్క సహోదరుని బట్టి నీకు వందనాలు, విన్న సహోదరులను బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు హృదయాలు ఈ వాక్యం నాటబడి వాక్యానుసారంగా జీవించడానికి మా కట్టి జ్ఞానమును, బుద్ధిని, వివేకము గల హృదయమును కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్.